குருபிரம்மா குருவிஷ்ணு குருதேவோ மகேஸ்வரஹ குரு சாக்ஷாத் பரப்ரஹ்ம தஸ்மை ஸ்ரீ குரவே நம. ஓம் ஸ்ரீ குருப்பியோ நம. சர்வேபியோ மகாபக்தேபியோ நம. వింటుంటే ఒకనొక నాడు మనం ఈ ఆశ్రమాన్ని ఈ స్థలంలో మనకి స్వామివారు ప్రసాదించక ముందు ఇది ఒక మామిడి తోపు. ఈ మామిడి తోపులో దొంగలు డబ్బులు పంచుకునేవాళ్ళంట. తర్వాత ఇంకొక నిలయం, పాములకి నిలయమైనటువంటి మామిడి తోపు. మనకు కూడా చాలాసార్లు మన మధ్యలోనే సంచరిస్తూ ఉండేవి మనతో పాటుగా, కాకపోతే దాన్ని చూసేసరికి మాత్రం మరి అలనాడు ఎలాగైతే కృష్ణుణ్ణి తలుచుకునేవాళ్ళు వాళ్ళందరూ, మనం కూడా గురుదేవుణ్ణి తలుచుకునేవాళ్ళు. నా అనుభవంలో ఉన్నాయి చాలా చాలా. పాపం దానికి దైర్ఘ్యంకి వెళ్తున్నామని కూడా దానికి ఆచ్ఛాదన అడ్డే ఉండేది కాదు. డబ్బా పట్టుకుని నీళ్లతో బయటికి వెళ్లేవాళ్ళం. అప్పుడు బాత్రూంలన్నీ అక్కడి, ఇప్పుడు ఇండు బాత్రూంలు ఉన్నా తక్కువైపోతున్నాయి. అప్పుడు బాత్రూంలన్నీ ఓపెన్ బాత్రూంలే, డబ్బా పట్టుకుని ఆ తాళ్ళు అవతలకి వెళితే అంతా అవే. అయితే మనలో వాళ్ళు కూడా ఇలా డబ్బాలు పట్టుకోవడంతో మరి పావుల కోసమే తప్పుడు చేశారు. ఎవడైనా దొంగ కనిపిస్తే నేటప్పుడు మాకు కొట్టారు, ఎవరు తోచింది వాళ్ళు చేస్తుండేవాళ్ళం. కాకపోతే సర్పం కనిపించేసరికి ఓం నమ శివాయ ఓం నమ శివాయ అన్నానండి చిన్నప్పుడు. అంటే ఏం అడ్డుండేది కాదు, పడుకుంటే చెట్టు కింద చాపలేసుకుని పడుకునేవాళ్ళం. చాప నుంచి ఏమిటా చప్పుడు అవుతుందని గబుక్కుని మెలకు వచ్చేసరికి పెద్ద చాప నుంచి అలా వెళ్ళిపోతుండే పెద్ద బా. ఇప్పటికి కూడా ఉన్నాయి, కాకపోతే మన మేళం ఎక్కువైంది కదా ఇక్కడ, ఇక్కడ కొంచెం తగ్గినాయి. చాలా రేరుగా ఇక్కడ కనిపిస్తున్నాయి, జనాలు తక్కువ ఉన్న చోట ఎక్కువగా కనిపిస్తుంది. ఇంట్లోకి వచ్చినా భయపడలేదు వాళ్ళు, ఎందుకని మరి కాళీ ప్రసాద దేవుడు గనక. కాళీప్రసాద దేవుని పేరులోనే ఉన్నది కాళీని పేరు, సర్పం అనేటువంటి పేరు. అట్లా రోజు ఉండేవి కనుక ఆ భయం అనేటువంటిది ఎందుకు అంటే ఎప్పటి నుంచో అనాది కాలంగా ఎక్కడి నుంచో ఎన్నాళ్ళ నుంచో మన ఈ చర్చ జరుగుతూనే ఉంది. సంవత్సరానికి ఒక్కసారి చదువుకున్నా కూడా అది నూతనంగా నవీనంగానే ఉంది కాని ఇది భాగవత చరిత్ర దగ్గర రాజీ పడడానికి లేదు. మొన్న మనం గోల పెట్టి మొత్తానికి రూట్లో పెట్టుకున్నాం మా గురు సోదరుల్ని. వారు తీసుకెళ్లి లోతైనటువంటి అర్థాలను తీసుకొచ్చేటువంటి చాలా లోతుగా వెళుతున్నప్పటికీ, అయ్యగారు మీరు చాలా గొప్పవారండి, మీరు కొంచెం మామూలు రూట్లో వెళితేనే మాకు కొంచెం ఆనందంగా ఉంటుంది, మేము కూడా మీతో అందుకోవడానికి సరిపోతూ ఉంటాం, మీరంత లోతుకు వెళితే అంత లోతు లోతులకి మేం రాలేమండి అని ప్రార్థిస్తే పక్కన కొన్ని పుస్తకాలు తగ్గాయి, చేతిలో కూడా ఒక పుస్తకంతో వెళ్ళిపోతుంది. కానీ ఆయన పుస్తకం అక్కర్లేదు, మస్తకమే ఆయన అష్టావధానం. చూడండి ఒక్కొక్క పదానికి అర్థం చెబుతుంటే మేమంతా పద్యాలు చదువుకుంటూ వెళ్ళిపోయి దాని భావాన్ని వివరించుకునే వాళ్ళం. కాని వారు ఒక్కొక్క పదానికి అలా విడమర్చి అర్థం చెబుతూ ఉంటే మరి అలనాడు ఆ కాళీయుడు ఎంత ఆనందం పొందాడండి. ఆఖరికి వచ్చిన సారాంశం ఏమిటంటే, యథేచ్ఛసి తథాకురు, నీకెట్లా ఇష్టమైతే అట్లా చెయ్యయ్యా. ఆఖరికి మనం అంత స్థితికి రావాలి. మహాత్ముల సన్నిధికి వచ్చిన తర్వాత, మహాత్ముల యొక్క సన్నిధి పొందిన తర్వాత అటువంటి అవకాశం మనకి దొరకాలి. కానీ దొరకగానే సరైనటువంటి శిష్యుడు సాధకుడు పొందాల్సిన స్థితి ఏదంటే, ఏదే ఇచ్చేసి తథాకురు, నీకెలా బాగుందంటే అట్లా అట్లా మలుచుకోవయ్యా. నిన్న ఆశ్రయించినటువంటి లత చెట్టును ఆశ్రయించేటువంటి లత ఎలా ఉంటుంది, వదిలిపెట్టుంటుందా? ఏమండి ఆ మొదలు మాట్లాడితే మనం దానికే అంటిస్తూ ఉంటాం, అది ఇక్కడి నుంచి ఇలాగనూ తిరగొచ్చు, లేకపోతే ఇక్కడే ఇలాగ కూడా తిరగొచ్చు. లేదు దానికి కొంచెం పుల్లలు పెట్టాం, కన్ను పుల్లలు పెడితే దానిలో అక్కడక్కడే తిరగొచ్చు, అందించే దాన్ని బట్టి ఉంటుంది. అది మన మనస్సు లత, అక్కడ మనం ఆశ్రయించిన పాదమే గురుపాదమే, అధిష్టానం అక్కడ ఆత్మస్వరూపమై ఉన్నది. దానికి మనస్సుని మనం ఎలా అందిస్తూ ఉంటాము, అలా అల్లుకుపోవటం అనేటువంటిది దాని స్వభావం. దానికి శివానంద లహరిలో మీరు అన్నట్టు అందరూ విన్నటువంటి విషయమే, అంకోలం నిజ బీజ సంతతి రయస్కాంతోఫలం సూచిక సాధ్వీ నైజ విభం లతాక్షితిరువం సింధు సరిద్వల్లభం ప్రాప్నోతి హయధా తథా పశుపతే పాదారవిందద్వయం చేతో వృత్తిరుపేత్య తిష్టతి సదా సా భక్తిరిచ్యుచ్యతే. భక్తి అన్నటువంటి దానికి నిర్వచనం అనేది ఆదిశంకరులు చెప్తున్నారు అక్కడ. భక్తి అంటే ఎట్లా ఉంటుందయ్యా అంటే, నేను వచ్చాను, పూజ అయిపోయింది, తీర్థం ప్రసాదం తీసుకున్నా, నీకు నేను వెళ్ళిపోవచ్చు, నా పని అయిపోయింది అని దునుపు వెళ్ళిపోయేటువంటిది కాదురా భక్తి అంటే. నువ్వు అక్కడున్నటువంటి ఆ మకరంద ఆనంద మకరందంలో ఎంత మునుగగలుగుతున్నావు, ఎంత నువ్వు దానిని ఆలంబనంగా చేసుకున్న దానిలో నువ్వు లబ్ధి పొందగలుగుతున్నావు అనేటువంటి విషయాన్ని, ఒక్కొక్క విషయానికి ఒక్కొక్క లోతైనటువంటి దాన్ని, అంకోలం పూడుగు చెట్టు అది బద్దలైతే దాని యొక్క విత్తనాలు గాలికి ఎంతెంత దూరమో వెళ్ళిపోతాయట. పూడుగు చెట్టు విత్తనాలు కానీ ఉరివేసరికి వెండి ఎక్కడికెక్కడికో పారిపోయినటువంటి విత్తనాలన్నీ కూడా తిరిగి వచ్చి ఏ చెట్టు అయితే ఆ కాయలకి స్థానం ఇచ్చిందో వెంటనే ఆ విత్తనాలన్నీ వచ్చే మొదలను ఆశ్రయిస్తాయటండి. ఉరుగు చెట్టు యొక్క స్వభావం ప్రకృతిగతంగా ఇచ్చాడు భగవంతుడు వాటికి. దాని కాయ బద్దలవగానే దానిలో ఉన్న విత్తనాలన్నీ కూడా దానికి ఎంతెంత దూరాల్లో వెళ్ళిపోయినప్పటికీ ఎప్పుడైతే ఉరుము ఉరుగుతుందో వెంటనే గబగబా వచ్చి ఆ చెట్టు మొదలను ఆశ్రయిస్తాయట. ఇప్పుడు కూడా ఎదురేచ్చేసి తథాకురు అనేటువంటి నిజమైనటువంటి దృష్టికి ఎప్పుడొస్తామంటే, ఈ సృష్టి నీది గనక నువ్వు సృష్టించినటువంటి సృష్టి నీలోనేది ప్రకాశిస్తోంది కాబట్టి నీలోనే ప్రకాశించేటువంటి సృష్టి నీలోనే లయిస్తోంది అనేటువంటి నిజమైనటువంటి తత్వాన్ని మన మనసు గుర్తించాలి. గుర్తిస్తే మనం ఇప్పుడు ఎక్కడ ఉంటాం? నువ్వు ఎక్కడ ఉండు, నీ స్వధర్మాన్ని నిర్వర్తించేటువంటి స్థితిలో ఉన్నప్పటికీ నువ్వు ఆశ్రయించిన పదములోనే ఉంటావు. వాటిని వదిలిపెట్టి కూడా ఉండవల్లే. ఎవరెవరికి ఏ ధర్మాన్ని శాసించాడో భగవంతుడు ఆయా స్వధర్మాన్ని నిర్వర్తించాలి. నిర్వర్తించినప్పటికీ నువ్వున్నది మాత్రము నీ గురుదేవుల దివ్య చరణారవిందముల సన్నిధి. అప్పుడు ఏంటి ఇది చేసింది కూడా నీకు అప్పుడు వస్తుంది కృష్ణార్పణం అనేది. మనం ఏమనిపించినా మనకి చిన్నప్పుడు నేర్పిస్తారు, ఒక గుప్పుడు బియ్యం తీసుకెళ్లి బయట పెట్టేవాళ్ళు వస్తే ఏది ఆ బియ్యం కోసం వచ్చే వాళ్ళు వచ్చి అమ్మా అనగానే వెయ్యి కృష్ణార్పణ అనాలి. మా చిన్నతనంలో నేర్పించారు పెద్దలు, ఒక 5 పైసలు 2 పైసలు వేసినా కృష్ణార్పణమే, ఒక దోశ బియ్యం వేసినా కృష్ణార్పణమే. ఇంకోటి ఉండేది డబ్బాలో నిండాగా ఉన్నా మనం పట్టుకెళ్ళేది మా చెప్తూ ఉంటారు, ఏంటి నిండాగా ఉన్నాయి ఇలా పట్టుకెళ్ళాలి, ఏంటి ఇలా బట్టి ఇలా పట్టుకుని ఇవ్వచ్చు అంటారు. ఇప్పుడు లోపం ఎక్కడ వస్తుంది? మన మనసులోనే ఇవ్వాలి బియ్యం, కృష్ణార్పణమే అక్కడ. కానీ పట్టుకునేది ఎంత? పట్టుకోవాలి బియ్యమే అక్షంతలత కదా. ఏమండి మనలో ఉన్నమాట, మాకు మా గుండుగోళ్ళు కూడా ఒక అర్చకులు ఉండేవాళ్ళండి. ఈ ధనుర్మాసం వస్తే మాకు ప్రసాదాలు బాగా జరుగుతుండే, ప్రొద్దునే బాగా ఉండేది. మనకి మాత్రం దినదిన ప్రధమానంగా ప్రసాదాలు పెరుగుతున్నాయి కానీ తరగట్లా. పూర్వం ఒకప్పుడు మొదలు పెట్టినప్పుడు ప్రసాదం ఎంత అంటే ఎడితి పెట్టుకొట్టినా ఇంతే తెప్పాలా ఉండేది. ఆ తెప్పాల మొత్తం అందరికీ ప్రసాదం వచ్చేది. ఇప్పుడు బకెట్ల దాకా వచ్చాం, ఇప్పుడు బకెట్ల దాకా వచ్చాం. ఈ తర్వాత గుండెగులు, ఇది తక్కువ తక్కువే ఉంది. వీటన్నిటికీ చేయడానికి బాబు మానవులకి ఏం తక్కువ చేయటంలే, కాకపోతే ఒక్కటొక్కడు లోపం, అది నేను చేసిన ప్రసాదం పోవటం లేదు. ఇచ్చినట్టే ఇస్తున్నారు కానీ నేను చేశాను అంటున్నా ఒకడ, నేను చేశాను అనుకునేది అవ్వుకున్నా ఎక్కడో చోట వస్తుంది. అది కూడా ఏదైనా గొడవ వచ్చినప్పుడు లేదా మాట వచ్చినప్పుడు ఆ లోపల లోపల దాగి ఉంది, అప్పుడు బయటకు వస్తుంది అంటే చాలు అది మనది కాకుండా పోవడానికి. గురువు లోటే అంటుండేవారు, నువ్వు స్వామివారికి అర్పించిన తర్వాత అది స్వామివారిది అవుతుంది కానీ అది నీదిలా అవుతుంది అని అబద్ధమే. ఏమండి, సృష్టించిన తర్వాత ఇదంతా కూడా స్వామివారిదే కాకపోతే నీదెప్పుడు ఇంది కనుక ఎటు నుంచి ఎటు దొరికినా నీదెప్పుడు కాదు. కానీ నీదెప్పుడు కాకపోయినా నీకు త్యాగం చేయడం రావట్లే, నీకు త్యాగం చేయడం రావట్లే. అందుకని ఎంత భావన రావాలి, ఎక్కడ మనం ఎక్కడెక్కడ స్వధర్మం నిమిత్తం ఎంత ఎంత దూరాల్లో కాదు ప్రపంచానికి కనిపించడానికి ఎటువంటి సందర్భాల్లో ఉన్నప్పటికీ అహర్నిశలు మన మనసు ఎక్కడ ఉండాలి, వాడికి చెందినదే తప్ప ఇది ఎవరికి చెందేది కాదు. శేరశాస్త్రం వేయనివ్వండి, నిప్పులు తల మీద పెట్టనివ్వండి, ఇంకొకటి ఇంకొకటి అన్నివ్వండి, మనం ఆ ప్రభువు చెందిన వాళ్ళం తప్ప ఇంకొకటి చెందేవాళ్ళం కాదు. అది ప్రభు భక్తి అంతే, అది ఎవరు వాళ్ళు నిలబెట్టుకోవాలి. అప్పుడు ఊరుకు చెట్టుకి సంబంధించినటువంటి ఏ అనుభూతి అయితే ఉన్నదో మనం కూడా అటువంటి అనుభూతిని పొందగలుగుతాం. ఒక్కొక్క విషయానికి ఒక్కొక్కటి అట్లా తెలియజేశారు అక్కడ ఆదిశంకర్. అంకోలం నిజబీజ సంతతి, మళ్ళా నిజబీజ సంతతే అయి ఉండాలి, నిజబీజ సంతతే అయి ఉండాలి. అంటే ఎవరు ఏ గురుపాదాన్ని ఆశ్రయించారో ఆ గురుదేవుడి మీదే లక్ష్యానుసృతి కలిగి ఉండాలి. మళ్ళా ఇంకొకరు ఇంకొకరు అనుకుంటే మళ్ళా నీ పాట లోపం వస్తుంది, నీ విశ్వాసంలో లోపం వస్తుంది, నీకు మళ్ళా కొంతకాలం పడుతుంది అది అతుక్కోవడానికి. కొంతకాలం కాదు, జన్మలు కూడా పడతాయి. నిజ బీజ సంతహి, తన పిల్లలే అయ్యుండాలి. భర్తకి పాతివ్రత్య మహిమ గురించి భార్యకి ఒక్కరియన్నే మనసు కలిగి ఉండాలి. ఏమాత్రం కొంచెం అనుకున్నా ఇలాంటి వాటికండి కొన్ని కొన్ని చరిత్రలను మనం చూస్తే గుండె పగిలిపోతుంది. రేణుకమ్మ తల్లి మరి మహాపాతివ్రతి పరశురామని, ఎవరు పరశురాముడి భార్య ఆవిడ మన తల్లి తల్లి అవును జమదగ్ని మహర్షి తల్లి, పరశురామ జమదగ్ని మహాముని భార్య పరశురాముడి తల్లి. అయితే ఆ రేణుకా మహాదేవి ఎంత గొప్ప తల్లిలో, ఎందుకంటే దేవతలా పూజింపబడుతోంది ఇప్పుడు అనేక చోట్ల, ఎన్ని చోట్లనో ఉపాసన చేసేటువంటి వారికి ఆ అమ్మ అనేటువంటి ఉపాసన ఎలాగైతే దేవతా ఉపాసనలో గానాపత్యము ఇలాంటివి ఎలా అయితే ఉన్నాయో శక్తి ఉపాసనలో రేణుకమ్మ తల్లి కూడా దుర్గా ఉపాసనలాగా రేణుకమ్మ తల్లి ఉపాసన కూడా ఉంది. ఎంత గొప్ప తల్లి ఆవిడ. కానీ ఆమె రోజు నదికి వెళ్లి స్నానం చేసి భర్తనే మనస్సులో ధరించి ముద్ర ధరించి ఇసుకతో కుళ్ళు చేసి నీటిని తీసుకువెళ్లి ఆ హోమం దగ్గర ఉపయోగపడటానికి మడి నీళ్లుగా పెట్టుకునేదటండి జమదగ్ని మహాముని దగ్గర. ఆవిడ ఒక రోజు వెళ్లి స్నానం చేస్తుంటే మనసు ఆవిడ ఏమైంది అంటే అక్కడ గంధర్వులు ఒక మడుగులో స్నానం చేస్తున్నారు, వివస్త్రలై స్నానం చేస్తున్నారు గంధర్వులు ఆడవారు మగారు కలిపి. ఒక్కసారి చూసి అనుకుందట అంటే ఇంకంతకన్నా సంకల్పం ఏందా ఆవిడికి అంటే ఏంటంటే నిరంతరము మనస్సులో ముద్ర ధరించినటువంటి భర్త రూపాన్ని ఆయా తత్వాన్ని ధరించిన ఆ మనస్సు కొంచెం అట్లా అనేసరికి ఆ రోజు ఇసుక కొండ కాలేదట. ఇసుక కొండ కాకపోయేసరికి ఆవిడ ఏం చేయలేకపోయిందట, అయ్యో నా మనస్సు గబుక్కున ఇతరమైనటువంటి చేష్టల్లో ఉన్నటువంటి వారి మీద దృష్టి పడింది, అందుకనే కదా వెంటనే తన తప్పు తనకు తెలిసింది. వెంటనే తల వంచుకుని ఇంటికి వచ్చిందంట భర్తను స్మరించుకుంటూ. వెంటనే చేతిలో కొండ లేదు, వెంటనే జమదగ్న మహర్షి చూశారట. చూసి మొహవంక చూడగానే అర్థమైపోయిందట. వెంటనే అప్పుడు పిలిచారట కొడుకుల్ని. ఇది కూడా ఎందుకంటే మనం వారిని గురించి విమర్శించడానికి కానీ అందువల్లనే అనుకోవడానికి కాదు, మనం కూడా అహర్నిశలు ఎంత భగవన్నామ స్మరణలో ఓడలాడేటువంటి స్థితి ఏర్పడాలా అనేటువంటి విషయాన్ని గుర్తించడానికి ఇక్కడ దీని వంతు దాన్ని చదువుతుంది. కానీ మనం చలించాల్సిన అవసరం లేదు, అక్కడ ఇతరమైనటువంటి దృష్టికి రావాల్సిన అవసరం లేదు. వెంటనే అప్పుడు జమదగ్ని మహర్షి వారు వెంటనే చూశారట, ఆయనకు అర్థమైపోయింది. అప్పుడు వెంటనే కొడుకుల్ని పిలిచారట, ఆయన కొడుకుల్ని పిలిచే 100 మంది కొడుకులు పిలిచారట. మీ అమ్మ శిరశ్ఛేదం చేయండి అన్నారట, మీ అమ్మ శిరశ్ఛేదం చేయమన్నారట. తల్లి శిరస్సును ఎవరు ఛేదిస్తారండి? ఎంత తండ్రి అయితే మాత్రం అనిపిస్తుంది కదా, అందరూ తల్లి ఉంచుకుని పక్కకి వెళ్లిపోయారట, మేము చేయలేని పని అని. అప్పుడు పరశురాముని పిలిచారట ఆయన, జమదగ్ని మామని పరశురాముని పిలిచి మీ తల్లి శిరశ్ఛేదం చేయన్నట్ట. అనడం ఆలస్యం నమస్కరించాడు, శిరశ్ఛేదం చేసేశాడు. వెంటనే వాళ్ళ జమదగ్ని మహర్షికి ఇంత తెగింపు ఉందే, నా కొడుకు ఇంతటి ఇంత మంచి బిడ్డకి నేను తండ్రిని అయ్యాను అనేటువంటి ఆనందంతో పిలిచి, నేను చెప్పగానే చేశావు కాబట్టి నీకేం వరం కావాలో కోరుకో అన్నట్ట, నీకేం వరం కావాలో కోరుకో అన్నట్టు. అంటే మహానుభావ, నాకు వెంటనే నా తల్లిని నాకు ప్రసాదించండి, నా తల్లిని బ్రతికించి నా తల్లిని నాకు ప్రసాదించండి అన్నట్ట. చూడండి, అక్కడ తండ్రి మాటలు విన్నవాడు అయ్యాడు తల్లిని. ఇప్పుడు తల్లి దోషం తీరిపోయింది అక్కడ, ఈ శిరశ్ఛేదం చేయడంతో తల్లి దోషం కూడా తీరిపోయింది. అంత గొప్ప మహానుభావుడు కాబట్టి పరశురాముడు అనేటువంటి వాడు ఏది నారాయణుడు ఒక దశావతారాలు ఒక అవతారమైన పరశురామ అవతారం, ఎంత గొప్పవాడు. వెంటనే తల్లిని బ్రతికించుకున్నాడు. ఇప్పటికీ దత్తిమ కొడుకులు ఎక్కడా లేదు, పేర్లును నామాలు రూపాలు ఎక్కడా లేవు. కానీ పరశురాముడు అంటేనా ఆ పట్టుదల, ఆ టీవీ, ఆ అరాజకం చేయడానికి వెళ్ళినటువంటి సాహసము. మరి మళ్ళా తండ్రి గారిది విషయంలో ఆ మహర్షి చరిత్ర చూస్తే ఉంటుంది ఎంత బాగుంటుంది. మరి అక్కడ ఏంటి కావాలి అంటే మనకు కూడా ఒక గురుపాదం నాశయించేసరికి అంత ధైర్య సాహసాలు ఉంటాయండి. గురు లక్ష్యార్థ సాధన అంత గొప్పది. ఇప్పటికీ నేను ఢంకా మీద కొట్టుకుని చెప్పగలను, చదువులతో సంబంధం లేదు, శాస్త్రంతో సంబంధం లేదు, భోగభాగ్యాలతో సంబంధం లేదు. ఈ దేశంలో కాదు, ఊళ్ళో కాదు, ముందు కాదు, వెనుక కాదు, ఎవరుండని ఉండని ఒక పోండి, ఎవరి గురించి మనం ఆలోచించిన అవసరంలా. గురుదేవులు చెప్పిన మాట, ఒక్క మాటని మనం ఆచరిస్తే చాలు. ఎన్ని దేశాలు వెళ్ళినా భాషలు రాకపోయినా నన్ను ఆదుకున్నది గురు లక్ష్యార్థమే. దాని దగ్గర ఆలోచించండి, శ్రీరామచంద్ర ప్రభువే గురువుగా అనుగ్రహించాడు ఆంజనేయ స్వామి వారికి. ఆంజనేయ స్వామి వారి గురువు ఎవరు అంటే శ్రీరామచంద్రమూర్తి. కానీ రాముని నామము గొప్ప, రాముని బాణము గొప్ప అన్న విషయంలో ఎవరండి గెలిచింది అక్కడ? ఆంజనేయ స్వామి గెలిచాడండి అక్కడ. ఏమని ఆంజనేయ స్వామి ఆశయించినటువంటి నామావతారమే కదా రాముడు అంటే, మరి రాముడు బాణం ఎందుకు గొప్ప? అలా ఎప్పుడు భక్త పరతంత్రుడు భగవంతుడు అనేవాడు, భగవంతుడు అనేవాడు భక్త పరతంత్రుడు. భక్తుడికి ఏమైనా చేయగలడు, ఏమైనా చేయగలడు అంటే మనం తద్వృత్తి అభివృద్ధి అనేటువంటిది ఎంత అనుకుంటున్నామో అంతకన్నా కూడా తను ఇంకా ఇంకా చాలా సున్నితంగా ఇంకా మనకే అనిపిస్తుంది కొడుకున్న అనుభవాలు. అబ్బ ప్రభు ఏంటండి ఇట్లాగా అనిపిస్తుంది, ఇంత దయ, ఇంత అనుగ్రహమా. మరి అందరికీ మమకారం వద్దంటాడు కానీ బాగా మమకారం పెట్టుకున్నా దేవుడే, ఆ గురుదేవుడు పెద్ద మమకారం అండి. నన్ను అడిగితే నేను మాటిగా అంటుంటాను, అక్కడ మాట్లాడుకుంటూ ఉంటాను స్వామివారితో. అందరికీ ఉత్త మమకారాలని వద్దన్నావు కానీ మమకారానికి నువ్వు ధరించిన వాడు నువ్వేనయ్యా. మమకారం లేదు అంటే విడిగా పెట్టుకోలే వారు, మమకారం అంటేనే ఆ రూపం ధరించి పెట్టుకోవాలి. ఎందుకంటే ఆశ్రయించిన భక్తునికి నాది అనిపించుకోవడానికి మమకారం పెట్టుకున్నాడు, ఆశయించేటువంటి శిష్యుడికి భక్తునికి నాది అనేటువంటిది ఏదండి మిగిలినది, ప్రభువే. అందులో పెట్టుకున్నాడు ఆయన మమకారమే, ఆ అవతారంలో పెట్టుకున్నాడు మమకారాన్ని. తన అహంకారం మాత్రం ఎక్కడా పనికిరాదు, అహంకారం మాత్రం ఎక్కడా పనికిరాదు. అక్కడ లేదు, ఇక్కడ లేదు, ఉండడానికే వీలు లేదు. కానీ కారణం లేకూడదు, కానీ నీవు అనేటువంటి అనుభూతి మాత్రం ఉండాలి. ఎందుకని కారంతో ఉన్నటువంటిది జన్మకి తీసుకొస్తుంది అహంకారం. ఉన్నది. అది గురుదేవ్ గురువులు మరణించి ఆశ్రయించాడు, ఆశించినటువంటి. అందుకని అక్కడ ఏమైంది, అంకోలం నిజ బీజ సంతతి. అంకోలం ఊడువు చెట్టుకి నిజ బీజ సంతతి అయితేనే అక్కడ ఉరువు ఉరివేసరికి అక్కడికి వెళ్ళిపోతుంది. మనకి కూడా సూక్ష్మం చెప్తారండి, గురుపాదకులు నాశించిన తర్వాత ఏమిటో సూక్ష్మం. మనలో నిరంతరం ఉన్నది, ఖాళీగా ఉన్న ప్రతి హృదయం నుంచి వినిపించేది ఓంకారమే. ఖాళీ చెంబు చెవులో పెట్టుకుంటే వచ్చేది ఓంకారమే, ఖాళీ శంఖం చెవులో పెట్టుకుంటే వచ్చేది ఓంకారమే. నువ్వు చెవులు గట్టిగా మూసుకుని కూర్చుంటే వినిపించేది ఓంకారమే. అందుకని ఎక్కడైతే ఖాళీగా సంకల్పికల్పాలు లేకుండా మనసును చూసుకుంటావో అక్కడ వినిపించేది, నీకు అనిపించేది, నేను ధరింపజేసేది ఓంకారమే అక్కడ. అందుకని ఓంకారంతోనే మన సాధనం మొదలు పెడుతున్నాం. అందులో అటువంటి ఓంకారాన్ని మహాత్ములు ముందుగా మనకు అందిస్తారు. ఓం అంటే సామాన్యం కాదు, ఉన్న వస్తువు అంతా ఉన్న అంతర్యామి తత్వం అంతా ఓంకారంలోనే ఉన్నది. తత్వమాదంతా కూడా వచ్చేది సృష్టికి కారణమైనటువంటి ఈ సృష్టి తరింపజేయడానికి వచ్చినటువంటి నామాలే, సృష్టిని తరింపజేయడానికి వచ్చినటువంటివే. అందుకని ఓంకారం లేకపోతే శిరస్సు లేని మొన్నెము వంటిది. ఏ నామానికైనా ఓంకారం లేకపోతే శిరస్సు లేని మొన్నెమైపోతున్నది. కాబట్టి ఓంకారం లేని నామమే లేదు. అందుకని గురుదేవులు మెల్లమెల్లగా ముందర లక్ష్యార్థ మంత్రాన్ని ఇస్తారు. ఇచ్చిన తర్వాత అనుభూతిని పొందగా చక్కగా ఏమక్కల్లా ఏమీ లేదు అనేటువంటి ఓంకారాన్ని తలుచుకుంటూ ఉంటే చాలా హాయిగా ఉంటుంది. అలా ఉండగా నామాన్ని చేసుకుంటూ పోగా కొన్నాళ్ళయ్యేసరికి స్వామి మళ్ళా ఇంకా దాన్ని ఇంకా చక్కగా అధిరోహించేటువంటి బోధలో ఉన్నటువంటి బోధ చేస్తుంటేనే మనకి అనేకమైనటువంటి అనుభూతులు ప్రసాదిస్తుంటారు. వెళుతూ ఉంటే ఓంకారాన్ని దాటి వెళ్ళదే మనస్సు, ఎందుకు వెళుతుంది? సర్వకాల సర్వావస్థల్లో ఉన్నది. అందుకనే తెల్ల బట్టను పోలుస్తారు. బట్టంటూ తెల్లగా ఉంటే ఎన్ని రంగులనే వేసుకోవచ్చు. బట్టంటూ తెల్లగా ఉంటే, తెల్ల బట్టి కలిగి ఉంటే మన మనస్సే వైట్ పేపర్ గా ఉంటే దాని మీద నువ్వు ఎన్నైనా వేసుకోవచ్చు. దాన్ని నువ్వు నామాలే వేసుకుంటావో, అభయహాసమే వేసుకుంటావో, పాదుకలే వేసుకుంటావో, బొట్టే వేసుకుంటావో, నామలే రాసుకుంటావో, ఏం పెట్టుకుంటావో, తత్వాన్నే దురుకుంటావో, నీ మనసు మాత్రం ఎప్పుడూ సత్వ ప్రధానంగా ఏ మత్స లేకుండా. దానికి గురువులు చెప్తున్నారు, పరీక్ష రాసేటువంటి వాడు కంప్యూటర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత పెట్టేటువంటి పేపర్ మీద చిన్న ఇంక్ డ్రాపే కదా అని చిన్న చుక్క వదిలేశాడు అనుకోండి, మార్కులు వస్తాయా? ఎందుకంటే దాన్ని కూడా మార్కులు వేసేది కూడా మిషనే. ఒక్క చుక్క ఎక్కడ ఉన్నదో వాడికి మార్కులు తగ్గిపోతాయి. ఒక్క చుక్క కూడా లేదు అక్కడ వైట్ అంటే అది స్వచ్ఛత. అట్లానే గురుదేవుల దగ్గర మనం ఉండాలి. ఉంటే రాసుకునేవాడు వాడు, ఏమి రాసుకుంటాడో గురుదేవులు రాసుకుంటారు. అటువంటి పవిత్ర అంత అలాగే. అందుకని మార్కులు ఆశిస్తే ఏమంటారు, భోగభాగ్యాభివృద్ధి వస్తూ అది అంటారు. ఎందుకంటే మన తృప్తి కోసం. కానీ అసలు ఆశీర్వదించేది ఏంటంటే గురుపాదం పట్టి సాధన ఎప్పుడైతే మొదలవుతుందో ఏమంటారు, ఇది పవిత్రాంతఃకరణ సిద్ధిరస్తు, నిర్మలాంతఃకరణ సిద్ధిరస్తు, చిరాకు పెట్టే మనస్సుని పవిత్రంగా ఉండుగాక, గురుదేవులకు ప్రసాదించుగాక. అప్పుడు ఎట్లా ఎలా ఉంటుంది నిజసంతతి? నిజసంతతికైతేనే అట్లాగా ఉరువేసరికి ఓంకారం అనేటువంటిది ఎప్పుడైతే మనసులో గుర్తింపు మొదలవుతుందో మనసు జమ్మ నిలబడుతుంది. ఎక్కడికి వెళ్ళిపోతుంది చెప్పలా అండి. కబీరదాసు వారికి ఓ అమ్మ నేను వినిపించేసరికి ఎక్కడికి వెళ్ళిపోయేది, రక్షించడానికి భద్రాచలానికి వెళ్ళి రామదాసు గోపన్న వారిని రక్షణ చేయమన్నా జమ్మంటూ శ్రీరామచంద్ర ప్రభు దివ్య చరణాల వృందాల దగ్గరికి వెళ్ళిపోయేది. అది ఏ నిమానం అండి ఎక్కేది? దానికి ఆయిలక్కర్లా, పైలెట్టక్కర్లే, రెక్కలక్కర్లా, ప్యాన్లక్కర్లేదు. అక్కడ సర్వీస్ చేయాల్సిన అక్కర్లేదు. పైలట్ సరిగ్గా ఉన్నాడో నిద్రపోతున్నాడో భయం లేదు. ఏమండి ఈ మనసు అనేటువంటి దానికి ఏమిటి కావాలి? రెక్కలు ఏమక్కర్లా, ఉండాలి. ఏమిటా రెక్కలు కనిపించిన రెక్కలు? భక్తి వైరాగ్యం అనేటువంటి రెండు రెక్కలు. భక్తి వైరాగ్యం అనేటువంటి రెండు రెక్కలు సరిగ్గా ఉన్నాయనుకోండి ఏమంటుంటారు గురుదేవులు, చిటారి కొమ్మనున్నటువంటి పండుని పరోక్ష బలాన్ని, అలాగే మనలో భక్తి వైరాగ్యం అనేటువంటి ఎవరికైతే దృఢంగా ఏర్పడతాయో అంతరంలో అంతగా వ్యాపించి ఉన్న గురు స్వరూపాన్ని యొక్క ఆనందాన్ని మనం పొందగలుగుతాం. నిజ సంతతి, మనం నిజ సంతతిగా ఉండాలి. అయస్కాంతోపలం సూచిక, నీ వెనక లేపు కొంచెం, అమ్మా అమ్మగారు పాపం తెల్లారుజాము 2 గంటలకు లేచో, సరిగ్గా కూర్చో, కాళ్ళు నొప్పెట్టేట్టు కూర్చో, అప్పుడు నిద్ర రాదు. భద్రాసనం ఎందుకేమన్నారంటే, నా అనుభవంలో చెప్తున్నాను, ఎప్పుడన్నా నిద్ర వచ్చిందనుకోండి, కాళ్ళు వెనక్కి పెట్టి కూర్చుంటే నిద్ర వచ్చేసరికి ఏమవుతుందంటే, మొత్తం ఈ దేహం అంతా కాళ్ళ మీద పడుతుంది బరువు. అంటే కాళ్ళు వెనక్కి పెట్టి కూర్చుంటే, అందుకని కొంచెం ఈ శరీరానికి కొంచెం కష్టం కూడా ఇవ్వాలండి. మన మాట వినటం లేదనుకోండి, అలాంటప్పుడు కొంచెం దీనికి ఏమక్కర్లేదనుకోండి, కొన్ని కొన్ని మందులు ఉంటూ ఉంటాయి. మన చిన్నపిల్లలకి కొన్ని వ్యాధులు వచ్చినప్పుడు వాతలు పెడుతుండేవారు చూడండి, ఎందుకని, ఆ నొప్పి కంటే వాత బాధ ఎక్కువ. ఏమండి, వాత బాధ ఎక్కువ. అలాగే ఇప్పుడు ఏంటి, కంటి కింద వచ్చిన కలికి పెట్టేవాడు పోరు, కలికి పెడితే నిద్రపోతుంది, ఇంకా నిద్రపోతుంది. కలిగ్యం అంటే ఏంటి, కంట్లో పచ్చకర్పూరం అండి, మియాలు నూరి, అది చదవకపోతే అమ్మ నాన్న చేసే పని. అంతేకాదు, చదువుకోలేదు అనుకోండి, అల్లరి చేస్తున్నావు అనుకోండి, గదులు పెట్టేసి తలుపులన్నీ వేసేసి ఏం పెట్టేవాళ్ళు, ధూపం పెట్టేవాళ్ళు. ఎందుకు సామాన్య ధూపం అనుకుంటున్నారా, మిరపకాయలు ఉప్పు, ఉప్పు కూడా కాదు, ఉత్త మిరపకాయలే నిప్పుల మీద వేసి గదులు పెట్టేవాళ్ళు. ఇక ఎప్పుడు నేను చదువుకుంటానమ్మా, అల్లరి చేయనమ్మా అని ఇంకా తగ్గుతూ ఆ పిల్లలు పిల్ల ఆడవాలి గదులు. ఇప్పుడు ఆ రోజులన్నీ పోయినాయి, చదువులన్నీ పోయినాయి, అసలు తల్లి బిడ్డ మమకారం మాత్రం ఎంతవరకు ఉంటుందండి. మన వేళ మీద లెక్క పెట్టాలి, ఆస్తులు పంచేంత వరకే. ఆస్తులు పంచిన తర్వాత నీ దారి నీది, నా దారి నాది. అందుకనేగా వృద్ధాశ్రమాలు ఏర్పడుతున్నాయి ఇప్పుడు. నీ భయభక్తులు అనేటువంటివి, అట్లాగే మనకు కూడా కాళ్ళు నొప్పెట్టింది అనుకోండి, దానికన్నా గట్టిగా గిచ్చామనుకోండి, ఇప్పుడు దాని బాధ ఎక్కువ అవుతుంది, దాని దుంపదిగా మీ చేయకండిలే, ఏదో నాలాంటి పిచ్చిమోహం చేసుకుంటూ ఉంటుంది, అలా చేయకండి. ఇప్పుడు అలాగే తలనొప్పికి కూడా గురుదేవులు నాకు పట్లు ఇస్తుండేవారు, పాప స్వామివారు కూడా వేసిన సందర్భాలు ఉన్నాయి. ఏమిటంటే మిరియాలు, మిరప సేమ్ మిరపకింతలు, సొంటి, ఈ మూడు కలిపి నూరి పట్టు వేస్తుండేవారు. ఆఖరి ఎలా అయిందంటే ఇదంతా ఎర్రగా తట్టు కట్టిపోయిందనమాట, తలనొప్పికి తట్టు కట్టిన తర్వాత ఇంకా బాగా వండిదండి. భలే ఉండదు అప్పుడు తలనొప్పి, ఇంకెక్కడ ఉంటుందండి, దాని దుంప దిగపోయి. అలాగే మనకు కూడా నిద్ర వస్తుంది అనుకోండి, ముందర మనలో అది వినాలి, ఇక్కడమైనా మన స్థానం అనేది మన ఆశల శుద్ధి అనేటువంటిది ఉండాలి అనేటువంటి పట్టుదల మనకు ఉండాలి. ఉన్నప్పుడు రాదు, లేదా దానికి తగినటువంటి శిక్ష, కాళ్ళు వెనక్కి పెడితే ఆ కాళ్ళ మీద మెల్లగిలా వాలిపోతుంది అనమాట, నిద్రపోతున్నప్పుడు దాని మీద ఇలా వాలిపోతుంది అనమాట. వాలిపోగానే ఈ కాళ్ళు నొప్పి బాబోయ్, నీ కాళ్ళు అంటాయి, నువ్వు కాదు, కాళ్ళు అంటాయి అనమాట. కాళ్ళు నొప్పి బాబోయ్ అనేసరికి నిద్ర కాస్త నేను పోతాన్నా నేనో అనిపోతుంది, అప్పుడు మళ్ళీ మామూలుగా కూర్చుంటాడు. అని కొత్త చికిత్స పట్టుదలగా మనంతటా మనమే శాసించుకోవాలండి, మనమంతటా మనమే శాసించుకోవాలి. అయ్యో ఈ జీవితం నా గురువులకి సేవ చేసుకుందాం అనుకున్నాని ఇప్పుడు ఇలా జరుగుతోంది అని ఉపవాసాలు ఎందుకు చేయాలంటే దానికే చేయాలి, దానికి కావలసిన కృషి చేయాలి, అదే ఆటోమేటిక్ గా దానికి అలా తీసుకెళ్లిపోతూ ఉంటుంది అనమాట. అలాగే ఇక్కడ ఇప్పుడు ఇక్కడ నిజ సంతతి అనేటువంటిది మనకి మనం నిజమై కూర్చోవాలి, సత్ఫలితాన్ని మనం అందుకోవాలి. అలాగే అయస్కాంతోపలం సూచిక, అయస్కాంతం ఏమవుతోంది, ఇనువు కనిపించేసరి రెండు అంటుకుంటున్నాయి, అది ఇనుమయ్యే ఉండాలి, ఇనపదయ్యే ఉండాలి, అయితేనే అయస్కాంతం దానికి అంటుకుంటుంది, ఉండాలి కదా. అంటే మనం కూడా దానికి తగినటువంటి పాత్రమే, పాత్రతే కలిగి ఉండాలి, ఉంటేనే అక్కడ తామెప్పుడు అయస్కాంతమే. అదేంటోనండి ఆ గురువు గారి దగ్గర పెద్ద అయస్కాంతం ఉండండి, వెళ్ళిన వాళ్ళందరూ అతుక్కుపోతారండి స్వామివారు అనిపించుకున్నారు చాలా మంది చేత. కాని విమర్శించే వాళ్ళు ఇనుమ ముక్క కాల, విమర్శించని వాళ్ళు ఇనుప ముక్కలై అంటుకున్నారు. దానికి పాత్రది ఏది? మనలో ఉన్న ఆవేదన, ఆసక్తి. మహాత్ములే మనం ఈ జీవితంలో ఏ సమయంలో ఇప్పుడైనా మనం ఆశయించకపోతే ఇంకా ముందు ఎంత ఉంటుందో, ఏముంటుందో, ఏమైపోతామో అని ఆవేదన మనలో రావాలి అందుకుని అయస్కాంతోపలం సూచిక సాధ్వి నైజ విభుం. నిజమైనటువంటి భార్య భర్త ఏ ఊరు వెళ్ళినప్పటికీ కూడా ఏమవుతుంది, హమ్మయ్యా వెళ్ళాలి నేను చెప్పారు కదా మా గురు సోదరులు అలా అనుకునేవాళ్ళు కాదు. అయ్యో మా ఆయన బయటికి వెళ్ళారే, అయ్యో సమయానికి ప్రొద్దుటే డికాషన్ కాఫీ అంటే ఇష్టం, తాగారో లేదో, అన్నిందో లేదో, పాపం రాత్రి ఎందుకు పడుకున్నారో ఏంటో ఆ బిజినెస్ కి వెళ్ళి, అయ్యో ఆయన పాపం ఇడ్లీ అంటే ఇష్టం, వెళ్ళింది ఉత్తరాదు ఇడ్లీ దొరికిందో లేదో. ఏమండి ఎప్పుడు అలా? నిజమైనటువంటి భార్య భర్త కోసం అలా ఆవేదన పడుతూ ఉంటుందట. మనం కూడా మనం ఆశించిన భగవంతుడి కోసం నిరంతరం ఎలా ఉండాలి? ఏ పనులు చేస్తున్నప్పటికీ కూడా గుర్తింపు మాత్రం గురుదేవుడి అయి ఉండాలి. గుర్తింపు మాత్రం ఈ పని నా గురుదేవుడికి ఇష్టమా, నా గురుదేవుడికి ఆనందం చేకూర్చేట్టుగా ఉందా, లేకపోతే నేను యువతలకు వచ్చాను కదా అని దీనిని నేను ఈ సమయాన్ని నేను మోసపుచ్చుకుంటున్నానా, నాది కాకుండా పోతుందా అని ఎప్పటికప్పుడు తదేక దృష్టితో ఉంటేనే సాధ్వి నైజ విభుం. లతా క్షతిరుహం, లత ఒక చెట్టుకి అంటించేసరికి అది చుట్టుకునేమవుతోంది, దాన్ని విడదీయాలంటే కొన్నాళ్ళకి అది ఒకటే పోతుందండి, లత లతగా ఉండదు, విడిగా ఉండదు. పాకటమైతే పాకి పైదాకా వెళుతుంది, కాని దానిని మనం భిన్నత్వం చేసి అదేది ఆ తీగను తీసి విడిగా వేయాలంటే అది చావన్న చస్తుంది, కాని వేయడం మాత్రం వెడలేదు. లత ఏ విధంగా తన ఆశ్రయించినటువంటి చెట్టుకి ఒక స్వరూపంగా మారిపోతుందో పెరగగా పెరగగా, అలాగే మన సాధన ఇంకా మనం ఇంప్రూవ్మెంట్ చేసుకోగా చేసుకోగా పెరగగా పెరగా సాధనలో ఏమవుతుంది, నా గురుదేవుడు అంటే వేరు కాదు అనేటువంటి అనుభూతిని మనం పొందగలిగి ఉండాలి. ఎలాగ? మానసికంగా అనుభూతి. దాన్ని విడదీయాలి అనుకునేటువంటిది వచ్చినప్పుడు చాలా సవాలు, కానీ విరణం మాత్రం కుదరదు ఎవరి వల్ల కాదని, ఇది మాత్రం తథ్యం. లతా క్షితిరుహం ఇంకా గొప్పది ఉంది, సింధేశ్వర. ఒకవేళ ఇది మెల్లగా అలా అలా తీసిపోని ఆ రెండింటిని వేరు చెయ్యొచ్చేమో, ఒకవేళ కానికి చెయ్యడానికి మరొకటి ఉంది, సింధుస్సరిద్వల్లభం. ఎక్కడెక్కడి నుంచో పిల్ల కాలువలు పారి పారి నదులలో కలిసి, నదులు పిల్ల కాలువలు అన్ని కలిసి సముద్రంలో కలిసిపోయి వాటి పేరు పోయి రుచి పోయి రూపం పోయి ఏమవుతుంది, సముద్ర రూపాన్ని పొందుతోంది. సముద్రంలో కలిసినటువంటి కృష్ణానదిని కాని, సముద్రంలో కలిసిన గోదావరి నదిని కాని, బెన్నని కాని, గంగని కాని ఎవరైనా విడదీయడానికి వీలవుతుందా? ఎవరి వల్ల అయినా ఇంతవరకు ఎవరైనా సృష్టించిన వాళ్ళు ఉన్నారా? అలాగే మన ఈ పిల్లవాయిలం సృష్టిలో సృష్టించాడు భగవంతుడు. ఎక్కడెక్కడ పుట్టామో, ఏ తల్లిదండ్రులకి మనం పుట్టామో, ఆ తల్లిదండ్రుల నుంచి ఏ సాంప్రదాయాల్లో మనం తెలుస్తూ వస్తున్నామో, మన జీవితం అనేటువంటి ఈ నదీ ప్రవాహం ఎంతవరకు వెళుతోందో, కానీ సముద్రం మాత్రం కలుపుకోవడానికి రెడీగా ఉంది ఎప్పుడు నిరంతరం. కాబట్టి అందులో మన మనసు లీనమైపోవాలి. అది మనకి గుర్తింపు ఇవ్వడానికి, బోధని ప్రసాదించడానికి రూపంగా కనిపిస్తుంది, కానీ అది మాత్రము అందరిలోనూ ప్రవహిస్తూనే ఉంది ఆత్మస్వరూపంగా. ఏ మనస్సు అయితే ఆత్మలో లయించిపోతుందో అది మళ్ళా విడదీయడానికి ఇంతవరకు విడదీసిన వాళ్ళు లేరు అనుకున్నా అనుకోపోయి. మళ్ళా ఇది కర్మని కొని నేర్చుకుని, కర్మని ఏర్పరచుకుని, మళ్ళా ఈ కర్మ ద్వారా పునరపి జననం, పునరపి మరణం, పునరపి జననీ జఠరీశయనం అనేటువంటి తిరుగు జన్మలకి ఎంత రావాలనుకున్నా ఈ కర్మబద్ధమైనటువంటి సృష్టికి మాత్రం రాదు. ఎందుకని? సముద్రంలో కలిసినటువంటి నది విడదీయడానికి ఎట్లాగైతే వీలు లేదో, ఆ నదిలో ఏమైనా ఉండనివ్వండి తిరిగి కలుపుకోవాలి. నీలంగా ఉన్న యమునా నది సముద్రంలోనే కలుస్తోంది, తెల్లగా ఉన్న గంగానది కలుస్తోంది, అంతర్వాహినిగా ఉన్న సరస్వతి నది కలుస్తోంది, కానీ విడదీయడానికి మాత్రం వీలు లేకుండా ఉంది. అది మన జీవిత రహస్యానికి గురు సామ్ అనేటువంటి దానితో లాక్కుంటున్నారు, తీసుకుంటున్నారు. దాన్ని గుర్తిస్తూ దాని వెంట పడిపోవాలి, దాన్ని గుర్తిస్తూ దాని వెంట పడిపోవాలి. అది ఒకటైపోవాలి. సింధు స్వరద్వల్లభం ప్రాప్నోతి ప్రాప్నోతీహ యథా ప్రాప్నోతీహ. ఈ ఏ విధంగా అయితే ఇవన్నీ కూడా ఒకలాగా మనస్తత్వాన్ని అందులో కలుపుకుని ఏకత్వాన్ని సిద్ధింపచేసుకున్నాయో ప్రాప్నోతి యథా తథా పశుపతేహ పాదారవిందద్వయం. ఆ విధంగా మనందరం కూడా పశుపతేహ అంటే శివుడి మీదకి వెళ్ళిపోతుంది వెంటనే. కానీ ఈయన కూడా పశుపతే, మనలాంటి పశువులందరికీ పది కాదండి. దేహదృష్టి కలిగి ఉన్నది ప్రతిదీ పశువే. ఏం చేసుకుంటుంది? ఆకలిస్తే పరుగు పెడుతోంది, అది పరుగు పెడుతుంది, మనము పరుగు పెడుతున్నాం. దొరికిస్తే గోక్కుంటోంది, అది గోక్కుంటోంది, మనము గోక్కుంటున్నాం. ఏమండి, విషయం వస్తే అనుభవిస్తోంది, అది చేస్తోంది, మానవులు చేస్తున్నారు. నిద్ర వస్తోంది, అది నిద్రపోతోంది, మానవుడు నిద్రపోతున్నాడు. శరీరం మీద ఎవరైతే ఎవరికైతే భ్రాంతి ఉన్నదో అది నాలుగు పశువు అయితే ఇది రెండు కాళ్ళ పశువు అవుతోంది. వివేక చూడమండి ఆది శంకరులు చెప్పని చెప్పారు. అందుకని ఏ విధంగా అయితే అవన్నీ కలుసుకున్నాయో, కానీ ఇన్ని విధాలుగా ఉన్నటువంటి మానవుడు కూడా తథా పశుపతే పాదారవిందద్వయం. ఆ పశుపతి యొక్క దివ్యచరణ అరవిందములయందు చేతో వృత్తి ఉపేత్య తిష్టతి. తన యొక్క చిత్తం యొక్క వృత్తి అటువైపుకి మరలి ఎవరైతే అటువంటి ధామత్వాన్ని పొందగలుగుతారో సదా ఇది ఉపేత్య తిష్టతి. సదా ఎల్లప్పుడూ అటువంటి అనుభూతిని పొందగలుగుతూ ఉంటారు. సా భక్తి ఇది ఉచ్యతే, దానినే భక్తి అని ఈ విధంగా చెప్పబడుతోంది అనబడు. వా, మన స్థితి ఎంత ఎంత గొప్ప స్థితిని తీసుకెళ్లారండి ఆదిశంకరులు, ఆదిశంకరాచార్య స్వామి వారు. ఇవన్నీ గురుదేవులకి ఎంత ఇష్టమైనవు, ఎన్నిసార్లు చెప్పించుకుంటూ ఉండేవారు. ఎందుకని? మనం పొందాలనే. ఆయనకి రాక కాదు, ఆయన ఉన్నది పశుపతైతే ఆయన కోసం ఎందుకు, ఆయన కోసం కాదు. కనీసం మనకు వచ్చి ఉంటే, మనం అటువంటి భావన పొంది ఉంటే, చిన్ననాటి నుంచి చదువులు రాకపోయినా ఆకలి వేస్తే అన్నం తినాలని తెలుస్తున్నా? అన్నమని తింటున్నామా సున్నమని తింటున్నామండి? చదువు అయితే రాదు ఏమండి. చిన్నప్పటి నుంచి చిన్నప్పుడు అమ్మ సంకలో ఉండగా ఆకలి వేస్తే ఏడిచాం, ఏడిస్తే పాలు పెట్టిందమ్మా, తర్వాత పాలు అని తెలుసా మనకి అడగడానికి వెళ్లి వెంటనే తడుగుకుని పాలు తాగట్లేదా? ఎవరు నేర్పాడండి ఆ విద్యని? కొంచెం పెద్ద అయ్యావు అమ్మ గంతం దగ్గరికి వెళ్తుంటే, ఓ నేను ఇలా పాలు తాగేదాన్ని కాదు, తాగేవాడిని కాదు, ఓ నేను ఈ కంచంలో ఉన్నది కూడా తినాల్సి వస్తుంది. తల్లి తండ్రి కంచం పెట్టుకుంటుంటే పిల్లవాడే కంచం చుట్టూ తిరుగుతుంటాడు, లాగేసుకుంటూ ఉంటాడు. అప్పుడంటే మాలాంటి వాళ్ళ దగ్గరికి వచ్చి ఉంటాడు, కంచం మీద పరిగి పెడుతున్నాడమ్మా, ఆరు నెలలు దాటిపోయిందమ్మా, ఎనిమిదో నెల కూడా వచ్చేస్తుందమ్మా, ఎప్పుడు మీ అనుగ్రహం కొంచెం అన్నప్రాసన చేయండమ్మా. తెలిసిందే తినాలని తెలిసింది, దాన్ని చదువు కావాలా? దాని చదువు వస్తేనే వస్తాం ఏమిటండి? చదువు సంబంధించింది కాదు గురు విద్య అనేటువంటిది, ఆత్మవిద్య అనేటువంటిది ఏదైనా అక్షరాలకు సంబంధించింది ఇది కాదు. అక్షర విద్య అక్షరమే ఆ విద్య నుంచి వచ్చింది. అక్షరాలు ఏం తెలుసుకుంటే ఎక్కడికి వెళ్ళి, అక్షరాలు రావక్కర్లా, చదువులు రావక్కర్లా. తల్లి తల మాసిపోతే రుద్దుకోవాలని తెలుస్తోంది. అక్కడ ఏమైనా చదువుకుంటే తెలిసిందా? ప్రపంచం ఇన్నిటిని గుర్తింపు చేస్తోండే. రుద్దుకున్నటువంటి తల రెపరెపా వేయకపోతుండే, నూనె పెట్టుకోవాలని తెలిసిందే. ఏదైనా చదువుకుంటే చెప్తే వచ్చిందా? నిద్ర వస్తే నిద్రపోవడానికి చాప వేసుకోవాలి, మంచం మీద పడుకోవాలి, పరుపు వేసుకోవాలని తెలిసిందే. విద్య నేర్పిస్తుందా? ఆకలిస్తే అన్నం కావాలని రెపరెపరేపులు పెడుతుంటే చదువుకుంటే వస్తుందా? పొద్దుటే ఆకలిస్తే అది కాఫీ తాగాలని పరుగు పెడుతున్నామే, చదువుకుంటే వస్తుందా? ఇవన్నీ కూడా దొంక విద్యలు, దొంకలు తినడానికి. ప్రపంచం మీదకి రెపరెపలాడిపోతూ వాళ్ళ మీద వీళ్ళు, వీళ్ళ మీద వాళ్ళు, వాళ్ళ మీద వీళ్ళు లోకాభిరామాయణం చెప్పుకోవడానికి ఉన్నటువంటి తెలివి ఇక్కడ భగవంతుడి గురించి మనం ఎందుకు చర్చించలేకపోతున్నాం? పోగొట్టుకునేది ఎవరు? ఎవరు పోగొట్టుకునేది? ఈ చచ్చిపోతే మళ్ళా వచ్చేది ఎముకలు బూడిదే. మళ్ళా ఇటువంటి ఉత్కృష్టమైన మానవ జీవితానికి వస్తానని తెలియదు. పట్టింది పరంధామని పాదం, సమర్థ సద్గురుదేవులు దివ్య చరణార విందములు. ఏమైనా సరే, నేనేమైనా సరే దాన్ని తెలుసుకోవాలి. ఒక సినిమా వచ్చిందండి, కొంచెం తేలిక తీసుకెళ్తానండి. మయూరి అని ఒక సినిమా వచ్చింది, తెలుగు సినిమాయే. గురుదేవులు చూపించారు ఆ సినిమా, మాకు చూపించారండి ఒకసారి అప్పట్లో విశాఖపట్నంలో. మీకు కూడా గుర్తుందేమో, అదే బాబా గారి ఇంట్లో ఉన్నప్పుడు. అందులో ఒక అమ్మాయి నృత్యం చేస్తూ ఉంటుంది, చాలా బాగా చేస్తుంది, మయూరిలాగా చాలా బాగా చక్కగా డాన్స్ చేస్తుంది. అన్నిట్లో మంచి మంచి ప్రైజులు వస్తాయి. మంచి మంచి ప్రైజులు వస్తే ఎవరో చూడలేని వాళ్ళు ఏం చేస్తారంటే, ఆ అమ్మాయిని తీసుకెళ్తానని చెప్పి యాక్సిడెంట్కి కావాలని యాక్సిడెంట్ లో పడేస్తారు. పడేస్తే అమ్మాయి కాలు విరిగిపోయింది. అమ్మాయి కాలు విరిగిపోయింది. కాలు విరిగిపోతే మరి డాన్స్ ఎలా చేస్తుంది? ఆ అమ్మాయికి పట్టుదల వచ్చింది. అమ్మాయికి పట్టుదల వచ్చింది. పట్టుదల వచ్చి ఏమైనా సరే నేను నృత్యం చేసి తీరాలి. ఇప్పుడు దానికి ఉపాయం ఏంటి అంది. అప్పటి కాలంలో ఇప్పటిది కాదు, నిజంగా జరిగినదే చూపించారట ఆ సినిమాలాగా. దాన్ని మనకెందుకు చూపించారంటే మనం నడిచే నడకకుంటూ పడకుండా ఈ సాకులు ఆ సాకులు చెప్పి నువ్వు తోక ముడుస్తావేమో, నీకేమంత తక్కువేం కాదు, నువ్వు తప్పకుండా నువ్వు చేయగలవు ఇది అనేటువంటిది. మీరు ఆలోచించండి, నేను చదువుకున్నంత థర్డ్ ఫామ్, మరి దేశ విదేశాలు తిప్పుతూ గురుదేవులు అంటూ ఉన్నారు నీకు ఇంగ్లీష్ వచ్చు అని. అంటే వచ్చు, వచ్చున్నారుగా, వచ్చు, రాదు మాత్రం రాదు, రాకపోవడం లేదు. అది చూసుకోవాల్సిన బాధ్యత వాడిది, వాడుకుండగా మనకేంటండి, ఎక్కడికి వెళ్ళినా జయం మనదే. పార్లమెంట్ వాల్స్ లిలీగల్ అంటే అక్కడ నేను తెలుగులో చెప్తానంటే ఎవడో వినడు అక్కడ, తెలుగు వాళ్ళు ఎవరు ఉండరు అక్కడ. అనేక దేశ విదేశాల నుంచి పెద్ద పెద్ద వాళ్ళు వస్తారు, మత ప్రవక్తలందరూ వస్తారు. నాతో పాటు ఒకసారి ఒక ఆయన, అదేంటి ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఒక ఇంత వేసుకుంటారు, అది కూడా మర్చిపోతాను. కాదండి, మన ముస్లింస్ లోన కాదు, క్రిస్టియానిటీలో ఉంది జ్యూస్. జ్యూస్ మత ప్రవక్త నాతో పాటు వేశారు, మా ఇద్దరికి కలిపి ఒకే సెక్షన్ లో. మరి వారు నన్ను గౌరవించారు, నేను వారిని గౌరవించానంటే ఎవరని చేసింది? అందులో ఉన్న ఆత్మస్వరూపుడైన గురుదేవులు కాదా? నాకు అవి గుర్తుంచుకొని కూడా గుర్తుంచుకోండి, ఏదో దేశం నుంచి వచ్చాడు ఆయన. మరి ఎవరు మనకి ఇంత సాహసించి, అలాగే కాకుండా మరొక చోట మరొక క్లాస్ లో మరొక క్లాస్ సెక్షన్లు ఉంటాయి, బోధన మంది జనం ఉంటారు, వాళ్ళు ఇంగ్లీష్ లో క్వశ్చన్ చేస్తూ ఉంటారు, దానికి మనం చెప్తూ ఉండాలి. ఎవరండి స్వామివారుగా మనకేంటట? తంటిపిల్లవాడు ఎప్పుడు సంఖలోనే ఉంటాడు, సంఖ దిగడం, భరించాల్సిందంతా అమ్మే కాదు, మనం ఎప్పుడు సంఖలోనే ఉన్నాం, మనం తంటిపిల్లలాగానే ఉందాం. చేసుకునేవాడు వాడు చేసుకుంటాడు, ఎక్కడ పంపిస్తాడో ఏం చేసుకుంటాడో, మనకెందుకు భయం? మనం ఎందుకు చేయలేమది? చెయ్యకపోయినా కూడా చేయిస్తాడా భగవంతుడు. ఇంతేకాదు, ఒకసారి చెప్తా మీకు, ఇది ఒక ఆమె పెళ్ళయిందండి, ఒక ఆవిడికి పెళ్ళయింది. పెళ్ళైన ముందర అసలు ఒక అమ్మాయికి, ఆ అమ్మాయికి పెళ్ళి అవ్వక ముందు కాస్త వచ్చినప్పుడల్లా చంద్రక్క చంద్రక్క అని తిరుగుతుండే నాతో పాటుగా. సో చంద్రక్క ఎలాగో పెళ్లి చేసుకోలే. ఆ తండ్రి గారికి అనుమానం, ఇప్పుడు ఆ అమ్మాయి పెళ్లి చేసుకోదేమోనని. దాంతో ఇంట్లో విమర్శలు బయలుదేరాయి. అదిగో వెళ్ళినప్పుడల్లా చంద్రక్క చంద్రక్క అంట తిరుగుతుంటావు, ఆవిడేదో చెప్తూ ఉంటుంది నీకు, అందుకేదో నువ్వు పెళ్లి చేసుకున్నట్టునా అని నా గురించి ఇంట్లో విమర్శలు జరిగాయి. పాప ఆ పాప అక్కడి నుంచి నాతో దూరంగా ఉంటూ ఉండేది. అయినా నాదే ఒక గతి లేదు, ఇంకొకరు చెప్పేంత గొప్పదండ. ఈయన మహాపరీక్షలు పెడుతుండేవాడు ఈయన. అమ్మో తక్కువ కాదండో, యమ పరీక్షలు పెడుతుండేవాడు ఈయన. మా అమ్మకి తెలుసు పరీక్షలన్నీ, వెంటనే పొద్దునే అంటుండేది. ఏంటి వాళ్ళు రాత్రి మళ్ళీ నీ పెళ్ళి తలిచారేంటి అంటుండే, నేను తెలిసిపోతూ ఉండేది ఆ మొహం చూసేసరికి. అంటే ఆ నెమ్మదిగా ఆ పాప దూరం దూరంగా ఉంటాం మళ్ళీ పెట్టింది. వచ్చినప్పుడల్లా ఏదో అనుకోకుండా తల దువించుకోవడానికో దేనికో వచ్చింది ఇంటికి. వచ్చేసరికి వెంటనే ఈనా బాగున్నావా తల్లి అని, వద్దమ్మా వద్దక్క నువ్వు నాతో మాట్లాడొద్దు, వద్దు నాతో మాట్లాడు నువ్వు. అదేంటమ్మా నేనేం చేశాను, లేదక్కా నువ్వు నాకే ఒక ముక్కు కూడా చెప్పు కానీ మా నాన్నగారు నిన్ను తిడుతున్నారక్క అందుకు నువ్వు నాతో మాట్లాడుకోను. అహో అదే మీ నాన్నగారు తిట్టిన నన్నే కదా, నిన్ను కాదు కదా. నన్ను తిట్టినా మరేం పర్వాలేదు, నీకు నేను మోసం చేయట్లేదని నీకు అనిపిస్తే నాకేం పర్వాలేదమ్మా. ఇటువంటివన్నీ ఏం పర్వాలేదు, నీకు ఎలా నచ్చితే అలా చేసుకో, నీ ఇష్టం. అయినా నాకు ఖాళీ లేదు, నేను స్వామి దగ్గరికి వెళ్ళిపోతున్నాను. పైకి వెళ్ళేసరికి ఈ స్వామి అనుకుంటారా ఏం జరుగుతుంది అక్కడ అన్నారు. అంటే ఇట్లా కట్టండి అంటే ఆ పాపని రమ్మను అన్నారు. సరే ఆ పాప, సరే ఆ పాప చెప్పింది ఇప్పుడు నేను పెళ్లి చేసుకోనని అంటున్నానండి బాబు, కానీ మా నాన్నగారేమో నువ్వు ఆ చంద్రతో సహవాసం చేస్తున్నావు అందుకనే నువ్వు పెళ్లి చేసుకోను అంటున్నావు. నువ్వు పెళ్లి చేసుకోకపోతే ఎలా కుదురుతుందని మేము అందరు కోపడుతున్నారండి, కొట్టెంత పని చేస్తున్నారు మా నాన్నగారు. దానికే ఉంది పాప, నీకు పెళ్లి చేసుకోకూడదని ఉందా ఏంటి అన్నారు. లేదు బాబు, ఇంతలాగా చర్చించుకునేటప్పుడు నా పెళ్లి ఎందుకు మధ్యలో ఆపడం, మా నాన్నగారికి ఎలా కావాలంటే అలా చేయండి అంది పాప అమ్మాయి పెళ్లి. సరే ఒప్పేసుకుంది. సరే స్వామివారు మొత్తానికి వాళ్ళ పెద్దలే చూసుకొచ్చారు వివాహం. సరే వివాహం జరిగిపోయింది, అంత జరిగిపోయింది. అయిపోయిన తర్వాత అసలే చేదస్తులు వాళ్ళ ఇంట్లో అనుకోకుండా అల్లుడు గారికి ఏంటి పసిగిళ్ళయ్యాయి, అల్లుడు గారికి పసిగిళ్ళయ్యాయి. అప్పుడు దాంపత్య జీవితం చేయకూడదు, చాలా పథ్యం అది. అందుకని మొత్తం పెద్దవాళ్ళంతా భయపెట్టేశారట అమ్మాయిని, అసలే చేదస్తం ఎక్కువ, ఇప్పుడు ఇది ఎక్కువ. పసిగిళ్ళు తగ్గిపోయి కూడా చాలా ఏళ్ళు అయిపోయింది, రెండేళ్లతో ఆ పాప ఇక ఇక మడి కట్టుకుని కూర్చుంటాడు. ఇప్పుడు సంతానం ఎలా వస్తుంది బయటికి, ఇప్పుడు ఇది లోపం అన్నమాట. ఏమండి మళ్ళా అమ్మాయి తండ్రి గారు మళ్ళా వాపోయారు. ఎలాగండి అంటే గురుదేవులు చెప్తారండి, మా అమ్మరు చూసుకుంటుంది కదా అదంతా, నేను చూసుకుంటాను. మా అమ్మరు చూసుకుంటుంది కదా అదంతా అంటే ఆ తండ్రికి ఏదైతే కాదనుకున్నాడో ఆ తండ్రిలోంచి తీసేయాలన్నమాట మొత్తానికి. అందుకని మా అమ్మడు చూసుకుంటుంది కదా, నీకెందుకు మీరు ధైర్యంగా ఉండండి అయితే అన్నారు. అనేసి ఆయన్ని పంపించేసి, అమ్మా ఏం లేదు కాని ఆ పాపను పిలిచి నువ్వు చెప్తే వింటుంది, నువ్వు మెల్లగా చెప్పి భర్తతో చక్కగా ఉండాలి, అన్యోన్యంగా ఉండాలి. బాబు నేనా, నేను చెప్పనా బాబు అంటే నువ్వే చెప్తావు. ఇప్పుడు చెప్పేదంతా ఏంటి, నువ్వు తీసుకువెళ్ళి చక్కగా తలకి నూనె పెట్టి గట్టిగా జడ వేసి వీళ్ళందరికీ పిల్లలందరికీ జడలు కురుస్తుండేదానిలే చిన్నప్పుడు అమ్మవారిలాగా. అందుకని నువ్వంతా నువ్వేదో చేస్తుంటావు కదా వాళ్ళందరికీ, అవన్నీ చేసి చక్కగా మీ ఇద్దరు చాలా అన్యోన్యంగా ఉండాలి, చక్కగా మీ ఇద్దరి నుంచి ఒక పిల్లవాడు రావాలి, ఒక పిల్ల రావాలి, పిల్ల పిల్లాడో రావాలి, ఇవంతా ఫీడ్ చేయమన్నారండి. తప్పుతుందా, ఒకటి నాలుగు సార్లు ఎందుకు నాకు సిగ్గేసింది ముందర, సిగ్గేదో తప్పదు కదా గురుదేవుల మాట. సరే ఆ అమ్మాయిని వెళ్ళి, తల్లి నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి నాన్న, నువ్వు మంచిగా ఉండాలి, నీ భర్తతో చాలా బాగుండాలి నాన్న, బాగుంటే అమ్మా. నీకు ఆ పచ్చిమీలు లేదమ్మా, ఇప్పుడు పచ్చిమ అంతా పోయింది, ఇప్పుడు పచ్చిమీలు లేదు, జగత్ అంతా ఎట్లా ఉంటుందో అలా కూడా నువ్వు కూడా న్యాయంతో ఉండాలి నాన్న, చక్కగా వెళ్ళు అన్న తర్వాత కూడా ఆ అమ్మాయి మళ్ళీ గురుదేవులు అడిగారు, ఏంటి సరిగ్గా చెప్పావా అంతా, చెప్పిందంతా నిజంగా చేస్తున్నంత ఆ పిల్ల అట్లా. అది చెప్పడం వరకు చెప్పాను బాబు, ఒక పని చేయి. ఇదేం చేస్తావంటే ఆ పాపని మళ్ళీ ఇంటికి తీసుకెళ్లి, చూడు పాప నువ్వు మీ ఆయన ఈ రాత్రి కనుక మీ ఇద్దరు చాలా బాగుంటే రేపు పొద్దు చేయి బాబుజీ, నేను మీ ఇంటికి బ్రేక్ఫాస్ట్కి వస్తామని చెప్పు. ఇదండి వెళ్ళామండి, వెళ్ళామండి ఆ ఊరు. అంటే ఆ పాప మొహం ఇంత అయిపోయింది, అక్క తప్పకుండా అక్క బాబుజీ వస్తారు కదా ఇంటికి, తప్పకుండా అక్క ఇప్పుడు వెళ్ళిపోతున్నాం కదా అన్నది ఆ అమ్మాయి. నిజంగా అమ్మాయికి ఇప్పుడు ఇద్దరు అబ్బాయి, ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి. ఏమన్నా తెలిస్తే వచ్చిందండి ఇది, ఇప్పుడు నేనేమన్నా చదువుకున్నానా, నాకేమన్నా రూట్ ఏమన్నా తెలుసా, అసలు ఏం తెలియాల్సిన అవసరం ఉందే. నా ప్రభు ఉన్నారంతే, ప్రభు చేయమన్నది చేయడమే, చేస్తే తప్పకుండా అయి తీరుతుందంతే. మళ్ళా ఆ తర్వాత ఆ తండ్రి నన్ను ఎత్తాడండి ఇప్పుడు అంత పైకి, దించినా నాకు లోపం లేదు, పెంచినా నాకు లోపం లేదు, ఎందుకంటే అనుగ్రహం ఎక్కడుంది, అవన్నీ మనకెందుకు లేని పొంది, మనకు అవసరం లే. ఈ ప్రపంచంలో చెప్పులు వేసినా రాళ్లు వేసినా పువ్వులు వేసినా ఈ ప్రపంచం దాని మనస్తత్వాలతో చేస్తుంది, కానీ నాకు కావలసింది అంతరాత్మ, అంతరాత్మలో ఉన్నటువంటి నా గురుదేవుడి యొక్క దివ్యమైనటువంటి ఆశీస్సులు. అక్కడ స్థానం ఎటువంటిది ప్రపంచంలో అనేటువంటి నేను ఎన్నుకోక్కర్లే. ఇక్కడ చదువా సంస్కారమా లేకపోతే జగత్తులో తెలియాల్సిందా లేకపోతే ఏమైనా కావాలనుకుంటే ఇచ్చుకుంటాడు లేకపోతే కట్టుకుంటాడు అంతే. ఏమైనా తక్కువ చేస్తే కదా. అందుకని గురువులు అనేటువంటి గురు శక్తి అనేటువంటి దానికి ఇది లేదు అనడానికి కాదు. మన జీవితాన్ని ఎవరు నడిపిస్తున్నారు ముందుకి? 5 వేళ్లు లోపలికి వెళ్తున్నాయా లేదా? కట్టుకోవడానికి ఈ చీర బాగుంది లేదని తెలుస్తుందా లేదా? ఎప్పటికప్పుడు మనం గుర్తించండి ఒకసారి, ఏమైతే వస్తుంది ఇప్పుడు ఎంత చదువుకున్నా కూడా ఏదో తక్కువ చదువుకోవడం ఉంటుంది. చదువులన్నీ అవపోసన పట్టిన వాళ్ళు ఎవరు లేరు. సర్వశాస్త్ర కోవిదులు అంటే హనుమంతుడికే దక్కింది అది. ఎందుకని? రాముని పాదం అంత గొప్పది కనుక, రాముని పాదం అంత గొప్పది కనుక సర్వశాస్త్ర కోవిదులంటే ఆంజనేయ స్వామి వారికి ఒప్పింది. మళ్ళీ కొన్ని విద్యలు నేర్పించడానికి సూర్యోపాసన చేశాడు ఆంజనేయ స్వామి వారంటే సూర్యుడు మనకి దినకరుడయ్యాడు. మరి అనంత కోటి సూర్యులకు కూడా ఆ కాంతికి కూడా ప్రభా సమానం కాని వాడు ఉన్నాడు. వాడెవరు అంటే వాళ్ళకన్నా గొప్పవాడు గురుదేవుడు ఒక్కడే. ఇలాంటి సూర్యుడు సహస్రం కాదు, లక్ష కాదు, కోట్ల మంది కలిగినా కూడా అన్ని కోట్లు కాంతి కంటే కూడా దివ్యమైన కాంతిని మన జీవితానికి అందిస్తున్నాడు. ఎవరండి మన జీవితాన్ని ముందుకు తీసుకెళ్లేది? జీవితానికి సృష్టికర్త, భర్త, భోక్త అన్ని తానే. ఆ శక్తి ఎక్కడుంది? నీలోనే ఉంది, నీలోనే ఉన్నది. దాన్ని గుర్తించడానికి మనకి సమయం చాలటల్లా. బయట ఉన్నటువంటివన్నీ వెతుక్కుంటున్నాం. బయట వెతికినంతసేపు రోగం వస్తుంది, కానీ లోపల వెతుక్కుంటేనే యోగం వస్తుంది. బాహ్య దృష్టిని ఎంతవరకు చూస్తాం? చిన్ననాటి నుంచి చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు ప్రాణం పోయినా ఉండేది బయట వాళ్ళు దీన్ని చూస్తున్నారు, కానీ లోనున్న దాన్ని ఎవరన్నా చూడగలుగుతున్నారా? దాని స్థితిగతులకు ఎవరికైనా పెట్టగలుగుతున్నారా? దించగలుగుతున్నారా? అంతరాంతరాలలో గుర్తించి మనలో ఉన్నటువంటి అడుగున పడిపోయినటువంటి జీవిత వాసనలు అనేటువంటి కర్మల కంటే అడుగున పడిపోయినటువంటి కర్మని రహితం చేసి నీలో ఉన్న దివ్యమైనటువంటి అంత కాంతిని చూడడానికి కారణం నీ కళ్ళైనా కళ్ళు గోళకలై కూర్చుంటున్నాయి. కళ్ళు చూస్తున్నాయా? పిచ్చి మహల్లా అనుకుంటున్నాం. కళ్ళు తెరిస్తే కనిపిస్తుంది కాంతి అంటే కళ్ళు మూసుకోవచ్చు, బయట వెలుగుగా ఉంటే నీడగా ఉన్నట్టుగా కనిపిస్తుంది. దొంగ కళ్ళు మీకు తెలియదే ఉంది. ఇప్పుడు చీకట్లో ధ్యానానికి కూర్చుంటామండి, కూర్చోడుకు బ్రైట్ లైట్ వేస్తారు, ఎవరో వచ్చి సౌండ్ కూడా వినిపిస్తారు, ఏదో కాంతిలాగా ఉంది. చూస్తూనే ఉంటుంది దీని దుంప అదేగా. ఈ రెప్పలు ఆగుతాయా? ఏమండి లోనవాడు లేపకుండా ఉండాలి. ఈ మనసు అనేటువంటి వాడు మధ్యలో అల్లరి తెస్తూ ఉంటాడు వాడు. వాడేం చేస్తాడు? ఎవరో వచ్చినట్టున్నారు అంటూ ఉంటుంది కళ్ళు చిటుకులేస్తూ. అందుకని లోపల ఉన్నది కాంతి మనకు బయట ఉన్నది కాదు. బయట దేన్ని గుర్తించి గమనించి దాన్ని అనుభవించాలన్నా లోపల ఉన్నటువంటిది మనని లేపుతుంది. బయట ఉన్నటువంటి కాంతిని కాంతి అంటుంది, చీకటిని చీకటి అంటుంది, ఉంటే ఉన్నారు అంటుంది, లేకపోతే లేరంటుంది, చెట్టును చూస్తే చెట్టు అంటుంది, విత్తనాన్ని చూస్తే విత్తనం అంటుంది. ఈ కన్ను కాదనేది లోపల మనస్సు ప్రేరణ చేత, మనస్సు దాన్ని చూసి గమనించి ఫలానాని వస్తు దర్శనం చేస్తోంది. ఇది కూడా ఒకనాడు అలవాటు అయింది కాబట్టి ఫలానాదని తెలుస్తోంది. ఈ అలవాట్లన్నీ ఎలా వస్తున్నాయి? ఎలా వస్తున్నాయి ఇవన్నీ? అందుకని ఆ సినిమా చూపించారండి గురుదేవులు. మర్చిపోయాను, మీరు అడగపోతే వెళ్ళిపోతుంది. చూపిస్తే ఆ పిల్లండి కాలు పోతే అలాంటి కాలు కావాలని ఎన్నెన్నో దేశాల్లో తిరుగుతుందండి. తిరిగి తిరిగి ఒక ప్లాస్టిక్ కాళ్ళు సంపాదించుకుంటుంది. చెక్క కాలు, ప్లాస్టిక్ కాలు గుర్తులే సుమా వాడక్కనే. ఇప్పుడు 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 జగత్తంతా ప్లాస్టిక్లండి, అప్పుడు చెక్కే అయ్యి ఉంటుంది. అచ్చంగా కాళ్ళలాగా చేసి ఇప్పుడు ఆ కాళ్ళని దీనికి తగినట్టుగా అంటే ఆపరేషన్ అయిపోయింది ఈ అవిటి కాలికి ఆ కాలును అమర్చి మళ్ళా అలాగా స్టెప్స్ మళ్ళా ఫస్ట్ నుంచి స్టార్ట్ అయిందండి. ఎందుకంటే కాలికి మళ్ళా ఇలా కొంచెం తిప్పాలి, ఇలా కొంచెం తిప్పాలి, ఇలా పక్క ఇవే బోలని ఉంటాయి తగతో అంటే మరి అవి వేయాలి కదా, కదా వేదు అంటే ఆ పిల్ల బాధపడుతుందండి. ఈ పైనటువంటి కాళ్ళు రక్తం కారుతా ఉంటుంది. ఈ కాళ్ళు రక్తం కారి కాళ్ళు నొప్పులు పెడుతుంటే కళ్ళముంట నీళ్ళు వస్తూ ఉంటాయి. వెంటనే తోటి వాళ్ళు అంటారు దగ్గర వాళ్ళు, ఎందుకమ్మా ఇంత కష్టపడతావు, దాన్ని అంత కష్టపెడతావు, మానేయమ్మా పర్వాలేదు, ఇప్పుడు ఇంత ముందున్నాయి కదా అవన్నీ చాలులే నీకు, ఇంతకు ముందు మెడల్స్ అన్ని కొట్టేసారు చాలా తీసుకున్నావు కదా ప్రభుత్వం వాళ్ళతో అవి చాలే, ఎందుకు ఇంత కష్టపడతావు అంటే, వెంటనే కొంచెం మెతక పడి ఏడుపు వచ్చేదల్లా వెంటనే కళ్ళు తుడిచేసుకుని ఎక్కడ మానిపించేస్తారో అని మళ్ళా దాన్ని ప్రాక్టీస్ చేస్తారు, చేసి మొత్తానికి సాధించి మళ్ళా వరల్డ్ లో ఫస్ట్ గా మెడల్ తెచ్చుకుంటారు, దేశ విదేశాలు కూడా తిరిగి. గురుదేవులు ఎందుకు చూపించారు ఇది? మనం కూడా అలా కుంటు పడకుండా ఉండాలి అని. అంతేగాని నాకేమొచ్చండి నాకేమీ తెలియదండి అని చెప్పడానికి నేను లేను ఇక్కడ, గురుదేవులు అంటూ ఉండేవారు. నాకు రాదని చెప్పడం కూడా గొప్ప అనుకుంటున్నావు, నువ్వు రాదని చెప్పడానికి వినడానికి వీళ్ళు లేడు, నీకు వస్తే వచ్చిందని చూడడానికి వచ్చాడు ఇక్కడ, లేకపోతే గమ్మును ఊరుకో చతికెళ్ళబడి ఒక మూల, అంతేకాని రాదు అని చతికెళ్ళబడకో. నీ జీవితానికి ఎంత నువ్వు తెలుసుకోగలుగుతున్నావు, ఎన్నిటికీ ముందుకు వెళ్ళగలుగుతున్నావు, ఈ విషయంలో నువ్వెందుకని జరిగిపోతుందే జరుగుబాటున్నదే. మరి శబరితల్లి ఏం చదువుకుందని, శబరితల్లి ఏం చదువుకుందండి, ఏం చదువుకుందని ఆవిడ, బోయి ఆవిడ, బోయి తల్లి ఆవిడ, బోయి ఆవిడ, ఇది ఎవరు భర్త పిల్లలు తల్లిదండ్రులు ఎవరూ లేరు, వెళ్లి వెళ్లి అక్కడ మాతంగ మహాముని ఆశ్రయించి, మాతంగ మహాముని ఏం చేశారు, వారు చాలా పెద్దవారు, చాలా పెద్దవారు అయి ఉండడం చేత ఈ శబరితల్లి చాలా చిన్న పిల్ల, కన్నె పిల్ల, చెప్పాడమ్మా రాముడు వస్తాడు తల్లి, నాకన్నా సౌభాగ్యవంతురాలి నువ్వు, నువ్వు రామదర్శనం చేసుకుంటావమ్మా తప్పకుండా నీకు రాముడి దర్శనం అవుతుంది అని. కానీ ఆమె హృదయంలో రాముడు వేరు, మాతంగ మహాముని అనేటువంటి గురువు వేరు అనేటువంటి పేద దృష్టి ఎప్పుడూ లేదు, కానీ నా గురుదేవులు మళ్ళా రామస్వరూపంలో వచ్చి దర్శనం ఇస్తారు అంతే. మరి ఎన్ని ఏళ్ళు ఎదురు చూసింది, దానికి శాస్త్రాలు అడ్డొచ్చాయా, చదువు రాలేదని తగ్గిపోయిందా శబరితల్లి? ఈనాటికి శబరితల్లిని తలుచుకుంటే కంట తడిపెట్టిన వాళ్ళు ఎవరుంటారండి?
వరలిన పోడును తొడి మీడి పడి రాలును, వడలిన పోవిది వాడును తొడి మీడి పడి రాలును, అడుగున పడి రామ 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 అడుగున పడి రామని అంటే అంతే చాలును, అడుగున పడి రామని అంటే అంతే చాలును, చూచునందాక కన్నుల వెలుగుండేనా, నిన్ను చూచునందాక కన్నుల వెలుగుండేనా, కన్న తండ్రి నిన్ను చూడ కన్నులు కరవాయేనా, కన్న తండ్రి కన్న తండ్రి నిన్ను చూడ కన్నులు కరవాయేనా, కన్న తండ్రి నిన్ను చూడ కన్నులు కరవాయేనా, నిన్ను చూచునందాక కన్నుల వెలుగుండేనా. ఈ వాకిట తోరణమై, ఈ వాకిట తోరణమై, ఇలా వేలాడివాడి ఈ వాకిట తోరణమై,
అంటే ఎవరిచ్చారు అంత తెలియజేయటము? ఒక అంగం లోపించినా కూడా
ఇంకా వెనుక నుంచి భగవంతుడి శక్తి అనంతంగా ఇస్తాడటండి. గురుదేవులు ఎప్పుడు అంటుండేవారు, అంగలోపమైంది కదా అని వాళ్ళకి తగ్గించడట భగవంతుడు. ఇంకో నెక్స్ట్ మనకి సిక్స్త్ సెన్సర్ లాగా వాళ్ళకి ఇంకా నైన్త్ దాకా కూడా ఇవ్వచ్చుట చెప్పలేను భగవంతుడు. ఆవిడ హుషారు ఉంటుందండి, ఆవిడ పువ్వు దొరికితే తల్లో పెట్టుకుంటుంది, ఆవిడ చక్కగా ఎంత బాగానో చక్కగా తయారై ముందొచ్చి కూర్చుంటుంది. ఏ శక్తి అండి అది? నాకేం తెలియదులే, నాకేం రాదులే, తింట మానేశామా? పెళ్ళైనప్పుడు ఇంకొకరి నుంచి అక్కడి నుంచో వస్తోంది అమ్మాయి అత్తవారింటికి, ఏం తెలియకుండా పోయిందండి. ఎలా తెలుస్తున్నాయి అక్కడ సంగతులని? అత్తగారి దగ్గర ఎలా ఉండాలి, ఏ గిన్నెలు ఎలా సర్దుకోవాలి, ఎక్కడ ఎలా పిలిస్తే బాగుంటుంది? ఇవో మనం గురువులు సెంటర్ చేరాం కదా, ఒక మహానుభావులు కదా, అక్కడికి ఏ పూలు సామాన్లు సర్దుకోవాలి, ఏ పూలు ఎలా గుచ్చుకోవాలి, ఏ పూలను ఎలా తయారు చేయాలి, ఎవరండి నేర్పింది అక్కడ? మనకి ఆసక్తి ఉంది గనుకేగా ముందడుగు వేయగలుగుతున్నాం. ఇటువంటి గురు సాంప్రదాయంలో గురు శక్తి దగ్గర వెనకడుగు వేయాల్సిన అవసరం లేదు, ముందడుగే. మళ్ళా మాట్లాడితే ఒక అడుగు వేయాల్సింది, 10 అడుగులు వేయిస్తాడు ఆ గురుదేవులు. నా అనుభవంతో చెప్తున్నా, 10 అడుగులు వేయిస్తాడు గురుదేవుడు. అందుకని నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు, దానికోసం ఉత్సాహపడాలి, దానికోసం ప్రయత్నం చేయాలి. అమ్మా మంగరాజమ్మ మేలుకోవమ్మా నా చిట్టి తల్లి, నీ వెనక వాళ్ళకి ముందు వాళ్ళకి వచ్చేస్తున్నావు, నా భయం అది. అలా 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 అంటుకుని అందరూ కూడా తల్లవాళ్ళు చేశారనుకో, ఆఖరి నేను కూడా తల్లవాల్సి వస్తుంది, కానీ నిద్ర రాదు పాపం. కాదు రెండు జాడించి మళ్ళీ కూర్చో పోతుంది, రెండు ఒకసారి జాడించు వద్దులే. ఇలాంటప్పుడు బాగా మిరియాలు ఏదో పెట్టుకోవాలి, అది నీయే కూడదు, పంటి కింద నవ్వులుతా ఉండాలి. అది మనకుండాలండి, మనకుండాలి. వింటే ఇంత బాగుంది, అనుకుంటే అంత బాగుంది, వింటే కదా అనుకోవడానికి ఉండాలి, ఆ విధంగా ఉండాలి. ఎంత తెలిసిపోయినా కూడా తత్వంలో మనం దొరుకునే చాలా ఉంటుందండి. అంటూనే అమ్మ శబరి తల్లి దేనికి వెనకాడలా, ఆమె ఏ చదువులో లేకపోయినా కూడా గురుపాదాన్ని ఆశ్రయించబట్టి ఆపకాలు ఆపకాలు వచ్చి విమర్శించాడట. భలే పిచ్చిదానివే నువ్వు, నీ చదువు లేదు, నీ మహానికి ఏమి తెలీదు. చూస్తే ఎవరో రాము అంట వస్తానని చెప్పారట, పూలు వేస్తుంటావు తీస్తుంటావు, వేస్తుంటావు తీస్తుంటావు, పాప వాడి పనేదే. రోజు పూలు పర్వను, వాడిపోయిన పువ్వులు తీసేసి మళ్ళా బంచి పూలు పర్వను, ఇదే పని. ఆ చుట్టూ వాడు విసుక్కునే వాళ్ళట, ఏమా ఇంకా నీ వేరే పోలా, నీకు మూడో కాలు వచ్చినా కూడా ఇంకా అయ్యే ఎప్పుడు వస్తాడు. అక్కడేమో భరద్వాజ ఆశ్రమంలో రెడీగా ఉన్నాడు, అక్కడ అక్కడంతా మేళతాళాలతో కలసం పట్టుకుని ఉన్నారు, మంచి మంచి వేద ఘోష చేస్తూ. రాముడు అక్కడికి వెళ్తాడు గాని నీ దగ్గరికి వస్తాడు ఏంటమ్మా అంటే. గురుదేవులు కూడా ఎట్లా ఉండాలంటే అన్ని రెడీ అయి కూర్చుంటే ఇప్పుడే వస్తానుండే, ఇక్కడే ఉండండి, ఇప్పుడే ఇప్పుడే వచ్చేస్తా అని మొత్తం ఈ దారి గుండా కాకుండా ఆ దారి గుండా వెళ్ళి ఎక్కడ దర్శనం ఇవ్వాలో అక్కడ దర్శనం ఇస్తే గాని తర్వాత వాళ్ళ పూజకు వచ్చేవాళ్ళు కాదు. పూజకి ఎందుకు లేట్ అయ్యింది మరి? మన విషయంలో స్వామివారి పూజ మధ్యాహ్నం ఏర్పరచుకుంటే రాత్రి 8:30 అయిన సందర్భాలు ఉన్నాయి. ఇదే ఇక్కడే వేసుకున్నాం ఒకసారి, అది వైశాఖ పూర్ణిమ గులాబీ మాం పూజ, రాత్రి 8:30. ఎందుకైంది, ఎందుకంత కావాల్సి వచ్చింది? భక్తులను ఉద్ధరించడానికి, భక్తులను ఉద్ధరించడానికి. మీరు వెళ్ళిపోండి, అక్కడ ఉండి నేను వచ్చేస్తాను కదా, ఇది 16 తారీఖు కల్లా వచ్చేస్తా, మీరు అక్కడ ఉండండి. 16 తారీఖులు ఎప్పుడైనా రావచ్చు, రాత్రి 12 లోపల. మరి ఎందుకని ఇదంతా మనకి సాధన, 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 సాధ్యపడడానికి, సాధించాల్సినటువంటిది సాధ్యపడడానికి అంత ఆవేదన పడుతుండేవారు. మరి అందులో మనం కూడా ఒకలమే, మన ఇప్పుడు ఎదురు చూడడమే, ఆ ఎదురు చూడడంలో నిరీక్షణలో ఎంతో సాధన ఇమిడి ఉన్నది. అది నా అమ్మ అన్నది, నా జోలికి రాకండర్రా, మీ పుణ్యం ఉంటుంది,
ఎవరిని నిందించలా, కర్ర పెట్టి కొట్టడానికి కూడా ప్రయత్నం చేయలే. నా జోలికి రాకండర్రా, నా రాముడు వస్తాడు నాకు తెలుసు, నా గురుదేవుడు చెప్పారు. ఇప్పుడు రాముడు అవతారంలో నాకు వచ్చి దర్శనం ఇస్తారు. నా గురుదేవుడు చెప్పారా నాకు తెలుసు, మీరు వెళ్ళిపోండిర్రా, మీకు దారి ఉంది కదా, నా దారికి రాకండర్రా. బతిమాలుకునేది పాప, ఏంట్లే ఈవిడికని వాళ్ళు వెళ్ళిపోయారు. పోయిన వాళ్ళు పోయారు, ఉన్నవాళ్ళు ఉన్నారు. పోయిన వాళ్ళు పోతారు కదా, పోయిన వాళ్ళు పోక ఏం చేస్తారు, ఉన్నవాళ్ళు ఉంటారు కదా. మరి అలాగే రాముడు రానే వచ్చాడు, అమ్మకి దర్శనమివ్వనే ఇచ్చాడు, తనకి కావలసినటువంటి ఫలితాన్ని ప్రసాదించనే ప్రసాదించాడు. ఇప్పటికీ అప్పటికీ సూర్యచంద్రాదులు ప్రకాశిస్తున్నంత సమయం శబరి భక్తి ప్రకాశించాల్సిందే. అక్షరాలను నేర్చుకోవడం కాదు, అక్షర విద్యను ఆర్జించుకోవాలి. అక్షర విద్యని రాసే అక్షరాల్లో ఉండదు, మనం గమనించే విషయంలో ఉంటుంది. ఇంకా కొంతమంది ఉంటూ ఉంటారు మాకు, అక్కడే బాగా దొరుకుతారు. ఎక్కడ? బొంబాయి, షోలాపూర్, అక్కడ దొరుకుతుంటారు. గబుక్కున ఏ ఊళ్ళ నుంచి ఎక్కడ ఎవరు ఏ మంచి మాటలు మాట్లాడేసుకుంటారోనని ఎవరో ఒకరు గబగబా వచ్చి కూర్చుంటూ ఉంటారు. ఎవరా ఇంకా వెళ్ళండరా అమ్మ, ఎక్కడైనా అమ్మా, మీరున్నంతసేపు ఏదో వస్తూనే ఉంటుంది కదమ్మా. మీ జోలికి రావమ్మా, ఎక్కడేమొస్తుందో అని అక్కడ వింటూ ఉంటాం అంతేనమ్మా. ఆ పక్కన ఈ పక్కన ఉండి వాళ్ళంతా అందరూ అనుకునే ధనానికి ధనార్జన కలిగిన వాళ్ళు కాదు. సాయంత్రం 5:30కి నీళ్లు వస్తే వాళ్ళ రోజుకి నీళ్లటది, వాళ్ళ రోజుకి నీళ్లు 5:30కి నీళ్లు వస్తే నీళ్లు. వాళ్ళు 6 గంటల్లో నీళ్లు పట్టుకుని 6 గంటలకి మొత్తం ఉండేవాళ్ళు ఇక్కడ, 6 గంటల కల్లా 6 గంటలు. మనం చూడండి, మనకి అన్ని ఎక్కువ గుర్తుంటున్నాయి, ఇది తప్ప అసలు నారాయణ స్వరూపం తప్ప. దీన్ని చురుక్కోవాలి మనం, మాటి మాటికి చురుక్కోవాలి, దానికోసం వెతుక్కోవాలి, దాన్ని అందుకోవాలి. అప్పుడు దాన్ని అందులో ఉన్నది ఆనంద మకరందాలంతా. నేను అందుకోసం మనకి ఇంత స్థానాన్ని ఇచ్చాడా భగవంతుడు. అందుకని అంటారు చదువులయ్యా కావు. ఎవరంటారు? ప్రహ్లాద కుమారుడు. అవునా? చదువులయ్యా కావు. ఆ భోగావిర్భావం బోధావిర్భావ విధానములు. అందుకని మార్పు నుంచి వచ్చేటువంటిది చదువులయ్యా కాదు. కాదు, చదువులకి హద్దులున్నాయి కానీ బోధకి హద్దు లేదు. బోధ అనేటువంటి స్థితికి హద్దులు లేవు, ఇవన్నీ అందులో ఇమిడి ఉన్నాయి. అటువంటి విధానాన్ని మన అందరం కూడా అలవరుచుకుని మరి అటువంటి నిత్య సంపదల సంపదనే సౌభాగ్యంలో మనం ఒల్లాడాలి. కాని ఇప్పుడు ఇప్పుడు అనేటువంటి ఏది కాదు. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది మనం. ఎంత దురుకుంటే అంత ఉన్నది, వదిలిపెట్టే వదులుకున్నట్టే. కాబట్టి గురుదేవులు మనకి ఎటువంటి మార్గాన్ని సూచించారో, ఎటువంటి అమృతాన్ని ప్రసాదించారో, ఆ అమృత లహరిలో ఓలలాడుతూ అటువంటి శక్తిని, భక్తిని, అఖండ సాధన సంపత్తిని సద్గురుదేవులు మనకి ప్రసాదించుగాక. సుఖీభవ సుఖీభవ హరే.